వివాహ వ్యవస్థ నుంచి వివాహ వ్యవస్థ గురించి అనేక విషయాలు బైబిల్ సత్యాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కీలక వాక్య భాగంగా ఆదికాండం 2:24 మనం మొదటి భాగంలో ధ్యానం చేశాం. మొదటి భాగం కింద వివాహానికి దైవిక నిర్వచనం ఏంటి అన్నదాన్ని చూడగలిగాం. గత వారం మత్తయి సువార్త 19 నుంచి వివాహము గురించిన లేకపోతే పతనమైన వివాహ వ్యవస్థ కారణాలను మనం చూడగలిగాం. ఈ వారం దాని కొనసాగింపుగాను అదే ఆదికాండం 2:24 ఏ వాక్య భాగం రాయబడిందో ఆ వాక్యం రిపీటెడ్ గా మత్తయి సువార్త 19 రాయబడింది. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఆ మాట మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:31 వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:31 చూడాలి. 31 ఇలా రాయబడింది, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు, ఈ మర్మము గొప్పది అన్నాడు. అదే ఆదికాండం 2:24 వివాహాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో ఆ కీలక వాక్య భాగాన్ని యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 19 కోట్ చేస్తూ దేవుడు జతపరిచిన వారిని మానవుడు ఎంత మాత్రం వేరు చేయకూడదు అని ప్రభు మాట్లాడిన మాట మనం చూసాం. అలాగే ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెసీలో ఉన్న సంఘాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ వారిద్దరూ ఇద్దరు కాదు ఏక శరీరము, వివాహంలో ఈ మర్మము చాలా గొప్పది అని అదే విషయాన్ని ఇక్కడ మళ్ళా రిపీటెడ్ గా మాట్లాడుతున్నారు. ఈరోజు మొత్తంగా మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5 నుంచి ఈ విషయాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే 5:31 వివాహ వ్యవస్థ వెనకాల దేవుని ఉద్దేశాన్ని చెబుతూ పతనమైన వివాహ వ్యవస్థ తిరిగి కట్టబడాలంటే ఏం చేయాలి, వివాహాన్ని ఏ కోణంలో మనం చూడాలో పౌలు భక్తుడే మనం ఉద్దేశించి చాలా విలువైన విషయాలను మాట్లాడారు. మనం గత వారం చూసాం దేవుడు వివాహము అన్ని విషయాల కన్నా ఘనమైనది, అన్ని విషయముల్లో ఘనమైనది అని ప్రభు ఘనంగా ఎంచిన వివాహ వ్యవస్థలో సాతాను ప్రవేశించి ఘనమైన వివాహ వ్యవస్థను ఎలా పతనానికి తీసుకువెళ్ళాడు, ఎలా పాడు చేశాడో మనం ఆలోచన చేస్తూ అందులో భాగంగానే పాలిగమి కొరకు, బహుభార్యత్వం కొరకు మనం చూడగలిగాం, విడాకుల కొరకు మనం చూడగలిగాం, అలాగే హోమో సెక్సువాలిటీ కొరకు కూడా మనం చూడగలిగాం. అందులో సమయం లేక లైంగిక దుర్నీతిని ఈ రోజు కంటిన్యూ చేస్తూనే మన వివాహ వ్యవస్థ ఆదర్శంగా మారాలి అంటే దేవుడు తన జ్ఞానాన్ని బట్టి ఆనిస్తున్న గైడెన్స్ ఏంటో కూడా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:31 వివాహ వ్యవస్థ కొరకు మాట్లాడుతున్న భక్తుడు అదే 5:3, 4, 5 నుంచి చాలా హెచ్చరికలు చేస్తా ఉన్నాడు ఆయన. 3:4, 5 మనం చూస్తే ఇలా అన్నాడు, మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది అన్నాడు. ఘనమైన వివాహ వ్యవస్థ, పరిశుద్ధమైన వివాహ వ్యవస్థ దేవుడే తన ఆయన యొక్క ఆలోచించి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఆయనే ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థలో మనం ఇక్కడ జారత్వం కొరకు చూస్తున్నాం, అపవిత్రత కోసం వింటున్నాం. కిందకు వెళ్తే ఐదవ వచనంలో అంటాడు, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధకుడైన లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను అన్నాడు. ఈరోజు చల్తాగా నడిచిపోతా ఉన్నాయి ఇవన్నీ కామన్ అని మనం అనుకుంటా ఉన్నాం, కానీ ఆయన బల్లగుద్ది కరాఖండిగా మాట్లాడుతున్న మాటను మనం ఒకసారి మన మనసులోకి తీసుకోవాలి. ఆయన అన్నాడు, ఎంత మాత్రము దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి నిశ్చయము అన్నాడు. వివాహ వ్యవస్థ కొరకు మాట్లాడుతున్న దేవుడు, ఆ వివాహ వ్యవస్థలో మనం ఏమైనా సాతానికి చోటిస్తే దాన్ని ఆయన ఎంత సీరియస్ గా తీసుకుంటున్నాడో మనకు అర్థం కావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఆ మాట చూసేద్దాము. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయంలో చేయించండి. ఈ రోజంతా 5వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం, మళ్ళా వెనక్కి వస్తాం. ఒకసారి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనానికి వెళ్దాం. వివాహము అన్ని విషయములలో కిందకు వచ్చేసరికి అందరిలో పుట్టినోట్లో అందరిలో అన్నాడు ఆయన. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, తర్వాత మాట పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. పరిశుద్ధత కోసము మాట్లాడుతున్న దేవుడు ఇమ్మీడియట్ గా ఆయన అంటాడు, నిష్కల్మషంగా మీ వివాహం ఉండాలి, మీ దాంపత్యంలో ఎలాంటి పాపానికి చోటు ఉండకూడదు అంటూ పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవలను అంటూనే ఆయన హెచ్చరిక మాటలు ఇస్తున్నాడు. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఆ మూడు మాటలు మీకు అర్థం కావాలి. పెళ్లి ప్రసంగాల్లో మనం పెళ్లి ఎంత గొప్పదో వింటాం. ఆయన పెళ్లి ఎంత గొప్పదో చెప్పి అక్కడితో ఆగిపోలేదు. ఆ పెళ్లి పాడైపోవడానికి, చెడిపోవడానికి, పాప భూయిష్టం అయిపోవడానికి ఎన్ని అవకాశాలున్నాయో మాట్లాడుతున్నాడు. ఒకవేళ వివాహ వ్యవస్థ పతనమైపోతే, పాడైపోతే దాన్ని నేను చూస్తూ ఊరుకోను, తీర్పులోకి తీసుకొస్తానని హెచ్చరిక కూడా ఇస్తున్నాడు ఆయన. కాబట్టి ప్రియులరా, అర్థం చేసుకుందాం. ఈ ఎఫ్సీలకు రాసిన పత్రికలో మనం ఆ మాట చూసాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోను ఆ మాట హెచ్చరిక మాటలు, ఎంత మాత్రము దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాడు అన్న మాట చూసాం. హెబ్రీ పత్రికలో కూడా వివాహ వ్యవస్థలో ఈ పాపాన్ని దేవుడు తీర్పులోకి తెస్తాడు అన్న మాట కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ వ్యభిచారము అన్న మాట వింటున్నాం, వేశ్యాసంగులు అన్న మాట వింటున్నాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాట మరలా వింటాం, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాడు అన్న మాటలు మనం చూసాం. కాబట్టి ఈరోజు మనం ఈ పతనమైన వివాహ వ్యవస్థలో మనం పరిగణించాల్సిన 4 మాటలను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. 4 మాటలను మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ 4 మాటలు కూడా లైంగిక దుర్నీతి కిందకి మనం తీసుకుంటే మంచిది. దేవుడు లైంగిక నీతి కోసం మాట్లాడాడు, వివాహ వ్యవస్థలో ఉండవలసిన నీతి కోసం మాట్లాడాడు, కానీ దుర్నీతి, దురాశపరుడు, అబద్ధకుడు, అబద్ధమునకు జనకుడు, నాశన పుత్రుడుగా పిలువబడుతున్న సాతాను వివాహములోకి వచ్చి వాడి వివాహ వ్యవస్థను పతనం చేసినప్పుడు లైంగిక దుర్నీతి ఎట్లా సంభవించిందో ఆయనే వాక్యం నుంచి మనకు చూపిస్తా ఉన్నారు. ఆ విషయాలను చూడడం మంచిది. ఆ విషయాలను చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా లైంగిక దుర్నీతి కోసం మాట్లాడుతున్నప్పుడు ఈ ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో వ్యభిచారము అన్న మాటను మనం తీసుకోవాలి. దాన్ని మనకు తెలుసు, లీగల్ లాంగ్వేజ్ లో మనం మాట్లాడుతూ ఉంటాం, అడల్టరీ. వ్యభిచారము అన్నది మనకు తెలిసిన మాటే, బాగా విన్నాం. ఐపీసీలో ఒక సెక్షన్ ఉంది, చాలా సిల్లీగా ఉంటది ఆ సెక్షన్, సెక్షన్ 497. ఆ సెక్షన్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు చదివినప్పుడు ఇది నేరమేనా, ఒకవేళ ఇది నేరం అయితే ఎంతమంది చట్టం కిందకి నేరస్తులుగా పరిగణించబడాలి. పల్లెటూరులో విచ్చలవిడి వ్యభిచారం చూస్తున్నాం, పట్టణాల్లో విచ్చలవిడి వ్యభిచారం చూస్తున్నాం, యవనస్తుల మధ్య వ్యభిచారం చేస్తున్నాం, ఇది నేరమేనా అనిపించేది. కానీ రీసెంట్ గా సుప్రీంకోర్టు ఈ సెక్షన్ 497 ఇచ్చిన తీర్పు ఒక సంచలనమైంది. సాంప్రదాయవాదులందరూ కూడా ముక్కు మీద వేలేసుకుని ఈ భారతదేశ సాంప్రదాయం ఎక్కడికెళ్తుందా అన్న భయానికి గురయ్యాం. కారణం ఏంటంటే ఆ సుప్రీంకోర్టు బెంచ్ 5 న్యాయమూర్తులతో ఉన్న దీపక్ మిశ్రా బెంచ్ ఇచ్చిన కోర్టు ఆ తీర్పు వ్యభిచారము నేరం కాదు, భారతదేశంలో వ్యభిచారం నేరం కాదు, సెక్షన్ 497 అది మానవీయ హక్కుల ఉల్లంఘన, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి వాళ్ళు సెప్టెంబర్ 27 2018 సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ఈ రోజు ఇట్లా ఇచ్చింది కానీ అదే సెక్షన్ వెనకాల ఎట్లాంటి వాదనలు వెళ్ళాయని చూస్తే 3 సుప్రీంకోర్టు సెక్షన్ 497 సపోర్ట్ చేస్తూనే తీర్పు ఇచ్చింది. 1954 ఒకసారి, 1985 ఒకసారి, 1988 ఒకసారి. ఆ 3 కూడా సుప్రీంకోర్టు ఏముందంటే ఇది స్త్రీలకు వ్యతిరేకంగా లేదు కానీ ఇది స్త్రీల మీద స్వార్డ్ కాదు, అది షీల్డ్, స్త్రీలకు భద్రత కల్పించేది అని మాట్లాడిన అదే సుప్రీంకోర్టు భయంకరమైన ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏంటంటే ఈ సెక్షన్ 497 అది అన్కాన్స్టిట్యూషనల్ గా ఉంది, అది స్త్రీని పురుషుని యొక్క సొత్తుగానే చూపెడుతుంది. ఈ సెక్షన్ ప్రకారంగా పురుషునికి ఫిర్యాదు చేసే హక్కు ఉంది కానీ స్త్రీకి ఫిర్యాదు చేసే హక్కు లేదు కాబట్టి ఈ సెక్షన్ ను కొట్టివేస్తున్నట్లుగా, స్త్రీకి హక్కులున్నాయి, పురుషుడు వ్యభిచారం చేస్తే అది నేరం కానప్పుడు స్త్రీ వ్యభిచారం చేస్తే నేరం ఎందుకయ్యిందని సెక్షన్ 497 ని కొట్టివేస్తూ వ్యభిచారానికి ఒకసారి భారతదేశంలో తలుపులు తెరిచినట్లుగా భయంకరమైన తీర్పు మనం గత సంవత్సరం చూడగలిగాం. కారణం ఎందుకంటే జనాలకు తగ్గట్టుగానే ప్రభుత్వాలు మారిపోతున్నాయి, మానవులకు అనుకూలంగానే చట్టాలు మారిపోతున్నాయి, మానవులకు అనుకూలంగానే తీర్పులు వెలువడతా ఉన్నాయి. కాబట్టి ఈరోజు వ్యభిచారము ఇష్టపూర్వకంగా చేస్తే వాళ్ళ మేజర్స్ అయితే అది ఎంత మాత్రం నేరం కాదు అన్నది భారతదేశంలో ఎదుర్కొంటున్న పరిస్థితి. దానికి 5 జైలు శిక్ష ఎవరైనా సరే సెక్షన్ 497 ఏం చెప్తుందంటే ఎవరైనా మరొకని భార్యతో అతని సమ్మతి లేకుండా లైంగికంగా కలిస్తే అది వ్యభిచారము, దానికి 5 జైలు శిక్ష. ఇప్పుడు ఆ సెక్షన్ అప్లై కావట్లా. కాబట్టి సమ్మతితో స్త్రీలు ఎలాగన్నా ఉండొచ్చు, పురుషులు ఎలాగన్నా ఉండొచ్చు, చట్టం అక్కడ అడగడానికి సుప్రీంకోర్టు తీర్పు అడ్డొస్తుంది. అది పాపం చేయడానికి చట్టాలు సపోర్ట్ చేస్తున్న విధానంగా మనం ఈ జరిగిన సంభవాలను చూస్తా ఉన్నాం. అయితే ప్రభు అంటారు యెషయా రాసిన పత్రిక 5:5 వ్యభిచారే ఎంత మాత్రము దేవుని రాజ్యమునకు వారసుడు కాలేడు. ఆ మాట చట్టాలు మాట మార్చొచ్చు, కోర్టులు మాట మార్చొచ్చు, మనం కోర్టులో పిల్లేసి మన వాదనను నిగ్గించుకోవచ్చు, మన చాకచక్యంతో దేనైనా సరే పందిని నంది చేయొచ్చు, నందిని పంది చేయొచ్చు, సాధ్యమే భూమి మీద ఇవన్నీ సాధ్యమే. కానీ దేవుని ముందు మాత్రం మన వేషాలకి అవకాశం లేదు. మనం తోక జాడిద్దామంటే ఆయన నీకు తగ్గట్టుగా ఆయన చట్టాలు మార్చేవాడుగలేడు. ఆయన చట్టాలకు మన తలొగ్గాల్సిందే, ఆయన మాట నువ్వు వినాల్సిందే. ఆయన ఎంత కరాఖండిగా మాట్లాడుతున్నారంటే వ్యభిచారులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఈ మాట కఠినంగా ఉండొచ్చు కానీ ఆయన మారనివాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మనల్ని పరిశుద్ధులుగా ఉండాలని కోరుతా ఉన్నాడు. అందులో ఆయన రాజీ పడేవాడిగా లేడు, ఆయన ఎంత మాత్రం రాజీ పడేవాడిగా లేడు. పిల్లరా, వ్యభిచారము అన్న మాటకు వచ్చేసరికి మనం ఎలా చూస్తున్నాం, దీన్ని అడల్టరీని ఎలా చూస్తున్నాం. వివాహమైన తర్వాత వారి మధ్య జరుగుతున్న ఒక పాపం, ఆ తీర్పు కోసం నెట్ లో రాస్తూ ఒక ఫోటో వేశాడు. ఆ ఫోటో ఎంత ఆశ్చర్యం కలిగించిందంటే ఒక బెంచ్ మీద ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు కూర్చున్నారు. ఆ ఫోటో వెనక నుంచి తీసిన ఫోటో, అమ్మాయి అబ్బాయి కౌగులించుకుని ఉన్నారు కానీ వెనక నుంచి ఈ అమ్మాయి చెయ్యి ఆ 3 చేతిలో ఉంది. వాళ్ళిద్దరూ చేతులు వెనకాల కలుపుకున్నారు. ముందుకేమో 2 వెనకాలేమో 3 సంబంధం. అది చూడడానికి ఎంత భయంకరంగా ఉందో, దేవుడు ఆ పరిస్థితి కోసం మాట్లాడుతూ ఆయన ఏమన్నాడో చూడాలి. లేవీ కాండము 20వ అధ్యాయము 10వచనం. లేవీ కాండము 20వ అధ్యాయము 10వచనానికి వెళ్దాం. 20వ అధ్యాయము 10వచనము. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాణ్ణి భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారిణికి మరణశిక్ష విధించవలెను. 5 సంవత్సరాలు కాదు. దేవుని నాయ చట్టం చెప్పే మాట 5 సంవత్సరాలు కాదు, ఆ మరణశిక్ష. మరణశిక్ష అన్నాడు. సెక్షన్ 497 ఇంప్లిమెంట్ చేయాల్సిందే. సెక్షన్ 497 దేవుని యొక్క చట్ట ప్రకారంగా ఆయన యొక్క దృష్టిలో మరణానికి పాత్రంత భయంకరమైన పాపంగానే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రిలరా, వివాహ వ్యవస్థలో ఇద్దరు ఏక శరీరం అవుతున్నారు. ఇద్దరు చేతులను దేవుడే కలుపుతున్నాడు. ఇద్దరు ఒకరే అన్నది బైబిల్ చెప్పే భాష్యం. కానీ ఆ ఇద్దరి మధ్యకి థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే, ఆ ఇద్దరి మధ్యలోకి థర్డ్ పర్సన్ ని స్త్రీ ఆహ్వానించినా పురుషుడు ఆహ్వానించినా అది వ్యభిచారమే, అది మరణానికి తగిన నేరమే అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట మనం అంగీకరించాల్సిందే, ఆలోచించాల్సిందే. మత్తయి సువార్త 5వ అధ్యాయము 32వచనం ప్రభు మాట్లాడుతున్న మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 32వచనానికి వెళ్దాం. 5:32 ప్రభు ఇలా అన్నాడు, నేను మీతో చెప్పినదేమనగా కోర్టులు చెప్పే మాటలు కాదు, జడ్జి చెప్పే మాటలు కాదు, సర్వాధికారిని భూలోకానికి పరలోకానికి అధిపతిని నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాణ్ణి మారని దేవుణ్ణి పరిశుద్ధుని నేను మీతో చెప్పినదేమనగా వ్యభిచార కారణం బట్టి గాక తన భార్యని విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు, విడనాడబడిన దాన్ని పెండ్లాడి వాడు వ్యభిచరించుచున్నాడు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నామంటే, ఈ సెక్షన్ 497 ప్రకారంగా పురుషునికి స్త్రీ మీద కంప్లైంట్ చేసే హక్కు వస్తుంది తప్ప స్త్రీకి పురుషుని మీద కంప్లైంట్ చేసే హక్కు లేదు. చట్టం అలా ఉందేమో, కానీ దేవుని చట్టం ఏం చెప్తుందంటే స్త్రీ అయినా వ్యభిచారే, పురుషుడైనా వ్యభిచారే. దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థ పరిధులు దాటి వెళితే, దేవుడు ఏర్పాటు చేసిన ఆ శాంక్టిటీని ఏ వివాహ వ్యవస్థతో కోల్పోతుందో, ఆ వివాహ వ్యవస్థలో ఆ పాపానికి ఎవరు కారకులయ్యారో వారిని దేవుడు అంటున్నాడు వ్యభిచారి అన్న మాట ఆయన పిలుస్తా ఉన్నాడు. కాబట్టి లైంగిక దుర్నీతిలో మొదటి మాట మనం చూస్తా ఉన్నాం, వ్యభిచారము, అడల్టరీ అన్న మాట మనం చూస్తున్నాం. పిల్లరా, రెండవ మాట మనం చూడడానికి ప్రయత్నం చేస్తే, ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనే 5వ వచనంలో ఈ మాట ఇలా చూస్తున్నాం. 5వ వచనం ఇలా చూస్తున్నాం, వ్యభిచారి అయినను, తర్వాత మాట అపవిత్రుడైనను. దాన్ని మనం అర్థం చేసుకో, సెక్సువల్ ఇమ్మొరాలిటీ. మనకి మోరల్స్ కోసం తెలుసు, నీతి కోసం తెలుసు, దుర్నీతి కోసం ఆయన మాట్లాడుతూ అపవిత్రత కోసం మాట్లాడుతున్నాడు. లైంగిక దుర్నీతి కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటను మన మనసులోకి తీసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అందుకే ఆ 3వ వచనంలో కూడా ఇలా అన్నాడు, మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని ఏ విధమైన ఇమ్మొరాలిటీకి చోటు ఇవ్వకూడదు అన్నాడు. ఆయన చోటు ఇవ్వకూడదు అనలేదు, వాటి పేరు కూడా ఎత్తకూడదు అన్నాడు. నువ్వు క్రైస్తవుడవైతే, నువ్వు దేవుని రక్తం చేత కడగబడినవాడవైతే, నువ్వు పరలోకానికి వెళ్లాలన్న ఆశ నిరీక్షణ నీకుంటే, నువ్వు వాటిని నీ పేరు కూడా వాటిని ఎత్తకూడదు అని ఆయన కరాఖండిగా మాట్లాడుతున్న మాట ఈరోజు మనకు అర్థం కావాలి. లైంగిక దుర్నీతిలో మనం చూస్తా ఉన్నాం పిల్లరా, ఇక్కడ అపవిత్రత కోసం మనం చూస్తున్నాం. అపవిత్రతలో వయసుతో నిమిత్తం లేకుండా జరుగుతున్న పాపాలు మనకు తెలుసు, వావి వరుసలు లేకుండా జరుగుతున్న పాపాలు మనకు తెలుసు. ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోయామంటే, దేవుడు ఏర్పాటు చేసిన ప్రకృతి ధర్మాన్ని పక్కన పెట్టి అన్నాచురల్ యాక్టివిటీస్ కోసం మనకు తెలుసు ప్రకృతి విరుద్ధముగా ఆ వివాహ వ్యవస్థలో లైంగిక విషయాల్లో ప్రవర్తిస్తున్న విధానాలు మనకు తెలుసు. దేవుడు మాట్లాడుతున్నాడు, అవన్నీ అపవిత్రతే, అవన్నీ అపవిత్రతే. లైంగిక అపవిత్రతను దేవుడు ఎంత సీరియస్ గా తీసుకున్నాడంటే 5వ వచనంలో దేవుని రాజ్యానికి వారసుడు కానరడు. మనం ఒక గుడ్డితనంలో ఉన్నామేమో, నేను బాప్తిస్మ్ తీసుకున్నాను, ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, అప్పుడప్పుడు బైబుల్ చదువుతున్నాను, క్రిస్మస్ కి మందిరంలో కానుకిస్తున్నాను, నాకు పరలోకంలో సీట్ ఉంది అని అనుకుంటున్నామేమో. నీ బైబుల్లో ఫస్ట్ పేజీలో రాసుకో, నాకున్న ఈ బలహీనత నేను వదిలిపెట్టకపోతే, నాకున్న విభిచారపు బలహీనతని వదిలిపెట్టకపోతే, నాకున్న లైంగిక దుర్నీతిని, అవినీతిని, అపవిత్రత నేను వదులుకోకపోతే, నేను ఎంత మాత్రం పరలోకానికి వెళ్ళను, పులిష్ట పెట్టొద్దు, పాతాలు నాకు గ్యారంటీ, రాసి పెట్టుకోండి. నేను మారకపోతే, నా ప్రభు దగ్గరకు వచ్చి నా పాప విషయంలో పశ్చాత్త పడకపోతే, నాకు నరకం గ్యారంటీని ఫస్ట్ పేజీలో రాసి పెట్టుకోండి. నేనంట మాట కాదు, ఆయన అంటున్న మాట నిశ్చయంగా చెప్తున్నాను. ఎంత మాత్రము దేవుని రాజ్యానికి వారసుడు, హక్కుదారుడు కాలేడు అన్న మాట ప్రభు పలుకుతున్న మాటలు మనం చూస్తా ఉన్నాం. ప్రిలరా, రెండవ మాట, మొదటి మాట వ్యభిచారము, రెండవ మాట అపవిత్రత. మూడవ మాటకు మనం వెళ్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో ఇలా అన్నాడు ఆయన. 5వ అధ్యాయము 3వ వచనంలో ఇలా అంటున్నాడు, మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని అన్న మాట చూసాం. జారత్వము అన్న మాట చూసాం. వ్యభిచారము వేరు, జారత్వము వేరు. వ్యభిచారానికి ఇంగ్లీష్ లో అడల్టరీ అన్న పదాన్ని మనం వాడితే, జారత్వానికి ఇంగ్లీష్ లో ఫోర్నికేషన్ అన్న పదం వాడబడతా ఉంది. జారత్వానికి వ్యభిచారానికి వ్యత్యాసం ఏంటంటే, వివాహమైన తర్వాత వారి మధ్య జరిగేది, మూడో వ్యక్తిని అనుమతించడం వల్ల జరిగేది వ్యభిచారం అనుకుంటే, వివాహానికి ముందు లైంగిక పాపంలో పడిపోవటమే జారత్వం. జారత్వం గతంలో తమిళనాడు నటి ఖుష్బు ఉంది, పెళ్లికి ముందు శృంగారం నేరం కాదు. అబ్బా ఎంత మంచి మాట! ఆ మాట విన్న తర్వాత యవనస్తుడికి దేవతల కనబడుతుందేమో ఆ మాట చెప్పిన దేవత. దేవాలయం కూడా కట్టారు, కట్టిన దేవాలయాన్ని కూల్చేశారు ఆ మాట చెప్పిన తర్వాత. తమిళ ఎంచుకున్న జాతి, వాళ్ళకున్న గౌరవాన్ని బట్టి, సాంప్రదాయాన్ని బట్టి. ఆమె అంటుంది, ఆ వివాహానికి ముందు శృంగారం నేరం కాదు. బైబిల్ అంటుంది, జారత్వం జరిగించేవాడు దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాడు. దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాడు. దేవుడు ఇంత స్ట్రిక్ట్ గా చెప్పాడు, కానీ అన్ని చోట్ల అలాగే ఉంది. అందరు వివాహానికి ముందే పాపంలో పడిపోతున్నారు అని మనం ప్రాక్టికల్ గా మాట్లాడినా, మన ప్రాక్టికాలిటీ దేవుని యొక్క నీతిని మార్చలేదు, దేవుని యొక్క న్యాయ శాసనాలను మార్చలేదు. ఆయన కనికరంతో మన పాప క్షమాపణలోకి వెళ్లి, ప్రభువా నన్ను క్షమించు అని ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం చూపిస్తాడేమో గాని, కానీ ఆయన్ని మనం ప్రేమమయుడిగా కరుణామయుడిగా దండేసి, మేము ఎలా పాపాలు చేస్తా ఉంటాం, నువ్వు క్షమిస్తేనే ఉండాలి ప్రభు అంటే దానికని సిద్ధంగా లేడు, దానికని సిద్ధంగా లేడు. ఆయన జారత్వం కోసం మాట్లాడుతున్నాడు. వివాహానికి ముందు, వివాహానికి ముందు నీ యొక్క పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాల్సిందే. వివాహానికి ముందు నీ పరిశుద్ధతను పోగొట్టుకోవడానికి ఎంత మాత్రం అవకాశం ఇవ్వకూడదు. విచ్చలవిడితనం మనం చూస్తున్నాం. చాలా మంది ఇలా అనుకుంటున్నారు, పెళ్ళైతే ఒక భార్య, పెళ్లి కాకపోతే అనేక మంది భార్యలు. నువ్వు అనుకోవచ్చు, కానీ బైబిల్ ఆ మాటను ఎంత కఠినంగా తీసుకుని దేవుడు మాట్లాడుతున్నాడో చూడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ ఆయన ఎలా అన్నాడు, జారత్వమునకు దూరముగా పారిపోడి. జారత్వం అన్న మాట, జారత్వానికి ఆ చోటు లేకుండా మీరు దూరంగా పారిపోవాలి. మనం ఆ జారత్వానికి ఒక చక్కటి పదం వాడుతున్నాం, లవ్ అన్న పదం వాడుతున్నాం. బైబిల్లో ఆ లవ్ అన్న పదం వాడిన కాడ తెలుగు ట్రాన్స్లేషన్ ఏం వాడారంటే, కామకత్వం, కామం అన్న పదం దగ్గర లవ్ అన్న పదం వాడారు. కామం అన్న పదం దగ్గర లవ్ అన్న పదం వాడారు. మనం కామపు కోరికలను, కామపు చూపులకు ఒక చక్కటి ట్యాగ్ తగిలిచ్చాం, దానికి ప్రేమ. 10th క్లాస్లో లవ్, 8th క్లాస్లో లవ్. భయంకరమైన స్థితిలోనికి సాతాను యవనస్తులను తీసుకువెళ్ళిపోతున్నాడు. భయంకరంగా అనేక మంది జీవితాలను దేవుడి ముందు నేరస్తులుగా చిత్రీకరించడానికి అనేకమైన పోకడలను పరిస్థితులను మన జీవితంలోకి వాడు తీసుకొస్తామన్నాడు. ఆయన అంటాడు ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:18 జారత్వమునకు దూరముగా పారిపోవుడి. ఎందుకు పారిపోమంటున్నా ప్రభు అంటే రెండు నష్టాలు ఉన్నాయి. ఒకటి, దేవుడు దాన్ని చాలా సీరియస్ గా చూస్తున్నాడు. రెండవది, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మిగతా ఏ పాపం చేసినా అది నీ జీవితం మీద ప్రభావం చూపించదు, నీ శరీరం మీద ప్రభావం చూపించదు. కానీ నువ్వు ఒకవేళ జాగ్రత్త అన్న పాపంలో పడితే దాని ప్రభావం నీ శరీరం మీద తప్పకుండా ఉంటుంది అన్నాడు. ఏమవుతుంది శరీరం మీద దాని ప్రభావం ఏంటి? ఈరోజు అధికారికంగా చెప్పట్లేదు కానీ ఎయిడ్స్ పేషెంట్ లేని ఊరేముంది. మెడికేషన్ తోటి అట్లా బ్రతుకుతా ఉన్నారు కానీ చాలా మంది కొన్ని ఊర్లు భయంకరంగా జిల్లాల్లో 20% గా వెళ్ళిన పర్సంటేజ్ కూడా కనబడతా ఉంది. ఎయిడ్స్ వ్యాధి సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు అన్నమాట. బైబుల్ చాలా స్పష్టంగా నొక్కి చెప్తున్న మాట మనం చూస్తున్నాం. మన శరీరానికి హానికరంగా మనం ఆ పాపంలో పడిపోతున్నాం. ప్రిలరా, అలాంటి భయంకరమైన పాపాలకి అవకాశం ఇవ్వకుండా నీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీ ప్రయత్నం లేకుండా దేవుడు మాత్రం దేవుడే నీకు అన్ని విషయాల దైవిక సహాయం చేయాలనుకోవడం పొరపాటు. నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు ప్రయత్నం చేయాలి, నువ్వు పారిపోవాలి తప్ప అక్కడ ఎంత మాత్రం నిలిచి ఉండకూడదు. యోసేపును చూసి ఆ స్త్రీ అనుకుంది వీడు చేతకానుడా, ఆ మాట ఎంత భయంకరంగా ఉంటుందో. ఒక స్త్రీ చేయి పట్టుకుని మాటి మాటికి తనతో శయనించమని యోసేపును ఎంతగా ప్రేరేపిస్తుంటే పారిపోయాడు. ఆమె చేతిలోంచి తప్పించుకుని వస్త్రాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. తిరుగుడు కాదు, తనకు దాని వల్ల జరిగే హాని ఎంత ఉందో తెలుసు, ఎంత భయంకరమైన పాపమో తెలుసు దేవుని దృష్టికి. ఆ స్త్రీ అంటుంది యోసేపు ఎవరు చూడడం లేదు. యోసేపు అంటున్నాడు అమ్మా దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూడలేదని నువ్వు అంటున్నావు, నీకు అర్థం కాని పరమసత్యం ఏంటంటే దేవుడు చూస్తున్నాడు. చుట్టూ ఎవరు లేరు. దేవుడు యోసేపు అంటున్నాడు అమ్మా చుట్టూ ఎవరు లేకపోవచ్చు, పైన దేవుడు ఉన్నాడు. ఆయనకి మన నడకలు, మన పడకలు, మన త్రోవలు అన్ని తెలుసు. ఆయనకు తెలియనివంటూ ఏమీ లేవు. కాబట్టి జారత్వనకు దూరంగా పారిపో అన్న సలహా మనం వింటున్నాం. సామెతల గ్రంథము 6:32-34 చూడాలి. 32-34 సామెతల గ్రంథము 6:32-34 పిల్లరా, మనం చూస్తున్న వాక్య భాగం 32-34 ఇలా రాయబడింది. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమునే కోరువాడు, వాడి దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలిగి అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు, భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతికారము చేయు కాలముందు అట్టివాడు కనికర పరుడు, ప్రాయచితమేమైనా నువ్వు చేసినను వాడు లక్ష్య పెట్టడు, ఎంత గొప్ప బహుమానమును ఇచ్చినను వాడు ఒప్పుకొనడు అన్నాడు. జారత్వం కోసం మాట్లాడుతూ చాలా కేసులు పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటాయి. అన్ని కేసుల్లో మనం ఏమంటామంటే ఇల్లీగల్ కాంటాక్ట్ అంటాం. ఆ ఇల్లీగల్ కాంటాక్ట్ ఎక్కడ దాకా వెళ్తుంది అంటే మర్డర్తో క్లోజ్ అవుతా ఉంటది. ఏ కేసులో మీరు చూడండి అది ఎంత భర్తకు రోషం పుట్టించింది. వాడు మంచోడే, భార్య నమ్మకస్తురాలు కాదు, దాన్ని చంపేశాడు, అవతల వ్యక్తిని చంపేశాడు, వీడు జైలుకు కూర్చున్నాడు. జారత్వం ముగ్గురు జీవితాన్ని నాశనం చేసేసింది. ఆ ఎయిడ్స్ కేసుల కోసం వింటాం, భార్య ఏ తప్పు చేయలేదు, పిల్లలు ఏ తప్పు చేయలేదు, వీడు బయట తిరుగుతూ వచ్చాడు, ఆ రోగం అంటించుకున్నాడు, భార్య కంటించాడు, ఇద్దరు చచ్చారు, పిల్లలు అనాథలు అయిపోయారు. ఆ కేసులు మనం చదువుతూ ఉంటాం. ఆయన అంటున్నాడు కేవలం బుద్ధిశూన్యుడు, జారత్వం జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యం చేయవాడు స్వనాశనమునే కోరువాడు, వాడి దెబ్బలకు అవమానములకు పాత్రుడు, వాడికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. పిల్లరా పిల్లరా, మనం వాడు చెప్పే మాటలు, సాతాను చెప్పే మాటలు అవకాశం వచ్చింది పోతే మరలా రాదు. అవకాశం వచ్చినప్పుడే అవకాశాలు వాడుకోవాలి. అవకాశం కాదు, నీ స్వనాశనం, నీ మెడకు ఉరి, నీ జీవితానికి అగ్ని. అది ఒడిలో అగ్ని లాంటిదిగా మాట్లాడుతున్నాడు. కాలకుండా ఉంచదు, కాల్చకుండా ఉంచదు. తప్పకుండా దాని పరిణామాలు అనుభవించాల్సిందే, తప్పించుకోవడానికి ఆస్కారమే లేదని ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట మనం చూస్తాం. పిల్లరా, ఈ మూడు మాటలు ఒకసారి మీ మనసులో వేసుకోండి. వ్యభిచారము, వ్యభిచారం అన్న మాట భయంకరంగా మనం చూస్తున్నాం. లైంగిక అపవిత్రత కోసం మనం చూస్తున్నాం. జారత్వం కోసం మనం విన్నాం. నాలుగో మాట చూసి మనకు ముందుకెళ్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని చూడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ఇలా అన్నాడు, కృతజ్ఞతా వచనమే ఉచ్చరింపవలను గాని మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అన్నాడు. ఆ 4వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి, భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు, ఇవి మీకు తగవు. డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడుతున్నవాడు, వాడి చుట్టూ చాలా మంది గుమికూడుతూ ఉంటారు. వాడు ఆకర్షిస్తున్నాడు, పాపపు మాటల చేత ఆకర్షిస్తూ ఉన్నాడు. పిల్లరా, అర్థం చేసుకుందాం. 4వ మాట కాముకత్వము, దీన్ని పోర్నోగ్రఫీ అంటాం మనం. 4వ మాట, 3 మాటలు మనం చూసాం. 4వ మాట చూడాలి, కాముకత్వము లేదా పోర్నోగ్రఫీ కోసం మనం చూస్తున్నాం. ఆ పోర్నోగ్రఫీ అంటే మనకు తెలుసు, నీలి చిత్రాలను చూడడము, ఆ నీలి చిత్రపు బొమ్మలు చూడడాన్ని పోర్నోగ్రఫీగా మనం చూస్తున్నాం. దేవుడు దాన్ని ఎంత సీరియస్ గా తీసుకుని మాట్లాడుతున్నారంటే, ఈ పోర్నోగ్రఫీలో మనం బుక్స్ మనం చదువుతూ ఉంటాము. ఒక టైంలో అయితే స్వాతి మ్యాగజైన్ మంచి పాపులర్ అయ్యింది. కారణం, అందులో డాక్టర్ సమరం గారు రాసే స్పెషల్ ఐటమ్స్. ఆయన రాసేదేమో హెల్త్ కోసం చెప్తున్నాను అని అంటాడు. ఆయన రాస్తున్నప్పుడు ఆయన చెప్పే స్టోరీలు, ఆయన చెప్పే సలహాలు, ఆ పుస్తకాలు చదవటం, డబుల్ మీనింగ్ డైలాగులు, అన్ని అలాంటి మాటలు మనం చూస్తా ఉన్నాం. ఆయన ఎంత సివియర్ గా అని సీరియస్ గా మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలు, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా, ఒక్క స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. చేస్తే తప్పు అని మనం అనుకుంటున్నాం, ఆయన అంటాడు చూస్తే తప్పు అన్నాడు. చేస్తే పాపం అని మనం అనుకుంటున్నాం, ఆయన అంటాడు చూస్తేనే పాపం అన్నాడు. మరి మన చూపులు ఎలాగున్నాయి, మన చూపులు ఎలాగున్నాయి. ముసలితనం ఉందన్న యోబు అంటాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటాను. కన్యకును నేను ఎలాగ చూస్తాను, ఒకవేళ నేను తప్పుడు చూపుతో చూస్తే పరముందున్న దేవుని ఆజ్ఞ ఏమవుతుంది. ఎందరి చూపులు, ఎందరి తలంపులు, ఎందరి ఆలోచనలు చెడిపోతున్నాయో. కారణం ఏంటంటే, వాడే పాడు చేయడానికి, దేవుడికి ఏది ఇష్టం కాదో దాన్ని మనతో చేయించడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఆఫీసులో అలిసిపోయి ఇంటికి వచ్చి సోఫాలో కూర్చొని టీ తాగుతూ టీవీ పెట్టామా, పాండ్స్ పౌడర్ కోసం అడ్వర్టైజ్మెంట్, సంతూర్ సోప్ కోసం అడ్వర్టైజ్మెంట్. ఆ సోప్కి వాడు చూపించే చిత్రానికి సంబంధం ఉండదు. అన్నిట్లోనూ లేడీస్ని చూపించడమే, అర్ధనగ్నంగా చూపించడమే. వాడి ఉద్దేశం ఏంటి, నువ్వు చూడాలి, నీ మనసు పాడవ్వాలి, నీ తలంపులు పాడవ్వాలి, నువ్వు చూపులు పాడవ్వాలి. నీ చూపులు తలంపులు పాడవుతే అది దేవుని చట్టానికి నేరము, దేవుడు దాని తీర్పులకు తీసుకొస్తాడు. నువ్వు తీర్పులోకి వెళ్ళిపోవాలి, నీ స్వనాశనాన్ని వాడు కోరుతా ఉన్నాడు, నీ జీవితాన్ని చిదిమేయడానికి వాడు ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ప్రిల్లరా, ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. అందుకే ఆ నిబ్బరమైన బుద్ధి గలవారే మలకుగా ఉండి, మీ విరోధి ఏనాపువాది ఎవడిని మృంగుదునా, ఎవడు దొరుకుతాడా, ఎవడిని మృంగుదునా అని వెదకుతూ తిరుగుతున్నాడు. గర్జించు సింహం, గర్జించు సింహం. ఎర్రలాగా వాడి నోట్లోకి వెళ్తే మింగేయడానికి వాడు రెడీగా ఉన్నాడు. అందుకే ఎంత మాత్రం దానికి అవకాశం ఇవ్వకుండా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాముకత్వం అన్నది అది ఫ్యాషన్ గా మనకు కనబడుతుందేమో, రెండో ఫ్యామిలీ చిన్నీళ్ళు గర్ల్ ఫ్రెండ్ ఉండటం, బాయ్ ఫ్రెండ్స్ ఉండటం అన్నది అది అది ట్రెండ్ లా కనబడుతుందేమో, అది స్టేటస్ లా కనబడుతుందేమో, కానీ బైబుల్ కోణంలో చూడు, అది నీ జీవితాన్ని నాశనం చేసే భయంకరమైన పాపం. గొప్ప జ్ఞాని భూలోకంలో ఆయన లాంటి జ్ఞానవంతుడు పుట్టలేదు. ఆయనకు గొప్ప జ్ఞానం ఉంది, అంత జ్ఞానవంతుడి జీవితం నాశనం అయిపోయింది. దానంతటి కారణం ఒకే ఒక కారణం, కాముకత్వంగా బైబిల్లో మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం చూడాలి. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనానికి వెళ్దాం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనానికి వెళ్దాం. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అని జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే వాను ఉంచుకొనుచు వచ్చెను. డబ్బుంది, అధికారం ఉంది, అందం ఉంది, అడిగేవారు ఎవరు లేరు. ప్రశ్నించడానికి దావీదు బ్రతికలేడు. నా కుమ్మాడ ఇలా ఎందుకు చేస్తున్నాను అడగడానికి తండ్రి లేడు. అడిగేవారు ఎవరు లేరు. అనుభవించడానికి అన్ని ఉన్నాయి, అనుభవించి చూద్దాము అనుకున్నాడు. ఎవరు? ద వైజ్ కింగ్ సాల్మన్, జ్ఞానవంతుడైన సొలొమోను చూద్దాం అనుకున్నాడు. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్న మాట ప్రియులారా, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం అని అడిగాడు. వెలుగుకు చీకటితో ఏమి పొందుకని అడిగాడు. మన ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు, మన సర్కిల్ ఎట్లా ఉంది, మనం ఎవరితో కలిసి తిరుగుతున్నాం, వాళ్ళ విశ్వాసుల వారు నిన్ను ఊరిలోకి లాగేవారా, వారి పాపంలోకి లాగేవారా అని అంటాడు. ఆ జనులతో, నన్ను నెరగని జనులతో మీరు ఎంత మాత్రం సహవాసం చేయకూడదు. మనం ఎట్లా అంటాం, బ్రాడ్ మైండ్ తో. అది చర్చ్ లో ఉండే ఫెలోషిప్, ఇది చర్చ్ బయట ఉండే ఫెలోషిప్. చర్చ్ లో ఉండే ఫెలోషిప్ నీకు వారానికి ఒక గంట, చర్చ్ బయట నువ్వు గడిపే ఫెలోషిప్ ఉంది, నీ ఫ్రెండ్షిప్ ఉంది, అది వారం అంతా. ఏది నీ జీవితాన్ని ప్రభావితం చూపిస్తుంది? ఏది నీ జీవితం మీద ప్రభావితం చూపిస్తుంది? చర్చిలో నువ్వు గడిపే ఒక గంట, చర్చ్ వెలుపులు గడిపే 7 దినాల, ఏది నీ జీవితమే ప్రభావం చూపిస్తుంది? ఎవరు మన జీవితాన్ని పాడు చేస్తున్నారో మనకు అర్థం కావాలి. మనం అనుకుంటాం అదేం తప్పు కాదులే, అది కామన్లే, అందరు మాట్లాడుతున్నాకుంటాం. నీకు అర్థం కాని సత్యం ఏంటంటే, నీ స్నేహితుని రూపంలో వాడు నీ ముందు కూర్చొని నిలబడతాడు, నీ మేలు కోరేవాడుగా వాడు కనబడతాడు, నీ వెనక వాడు గూతులు తవ్వేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, నీ ముందు కనిపించేది స్త్రీయే, అందమైన స్త్రీయే, చక్కటి తీయటి మాటలు మాట్లాడే స్త్రీయే. నీకు అర్థం కావాల్సిన సత్యం ఏంటంటే, అది నల్లగా ముసుగేసుకొని పైకి వచ్చిన, అందంగా కనబడుతూ ముసుకేసుకొని వచ్చిన నల్లటి ప్రతిరూపం, లేదా సాతాన్ యొక్క ప్రతిరూపం. మర్చిపోద్దు. పైరూపం చూసి మోసపోతావా? నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్న వాడుగా ఉంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కామాతురత గలవాడే. కింగ్ జేమ్స్ వర్షన్ లో కామాతురత అన్నగాడ రాయబడ్డ పదం లవ్ అని పదం, తరచు చెక్ చేసుకోవచ్చు. కామాతురత గలవాడే అన్నగాడ లవ్ అని పదం వాడాడు. నువ్వు ప్రేమ అని దేనికైతే కలర్ ఇచ్చావో అది ప్రేమ కాదు, నీ సెక్సువల్ డిజైర్స్ నువ్వు ఇచ్చిన చక్కటి పదం ప్రేమ. మనం చూస్తున్న లవ్ స్టోరీలు, మనకు వస్తున్న లవ్ సాంగ్స్ అవన్నీ వింటున్నాం కదా, చూస్తున్నాం కదా, అవన్నీ నీలో కామాన్ని ప్రేరేపించేవి, నేను పాపములకు తీసుకెళ్లే తప్ప మరొకటి కాదు. నీ జీవితాన్ని నాశనం చేయడానికి వాడే ఇవన్నీ తీసుకొచ్చి నీ ముందు పెడుతున్నాడు. బస్సులో ప్రయాణం చేసి నా మటుకు నేను వెళ్దామంటే కుదరదు, నువ్వు చూడాల్సిందే, నేను చూపిస్తామని చెప్పేసి ఒక 2 గంటల సినిమా వేస్తాడు. 5 గంటల జర్నీ అయితే 2 సినిమాలు చూడాల్సిందే. వద్దు వద్దు, నువ్వు ఎంత అనుకున్నా సరే వాడు ఊరుకోడు. గర్జించి సింహం, వాడు ఎక్కడ మింగుదామా, ఎక్కడ దొరుకుతామా, ఎప్పుడు దొరుకుతామా. బస్సు దిగేసి వెళ్ళిపోయేవారు ఎంతమందో నాకు తెలిసి, జీరో. మన జీవితాలను మనం అప్పగించేసుకోవడానికి సిద్ధపడిపోతున్నాం తప్ప, మన జీవితాలను పరీక్షించుకోవడానికి, మన జీవితాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయట్లేదేమో. అందుకే సొలొమోను జీవితాన్ని మనం చూస్తాం. ఆయన అన్నాడు, ఎంత మాత్రము నన్ను ఎరగని వారు, విగ్రహారాధన చేసేవారు, పాపంలోకి నెట్టేసేవారితోటి సహవాసం చేయకూడదు అన్నాడు. కానీ రెండవ వచనంలో సొలొమోను మొదటి వచ్చిన చివరి మాటలో ఇలా రాయబడింది, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే వాని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పి వేసిరి. ఎంత భయంకరమైన మాట. దేవుని ప్రత్యక్షత చూసినవాడు, దేవునితో మాట్లాడినవాడు, నీకేం కావాలని నాయన అన్నప్పుడు నీ ప్రజను పరిపాలించే జ్ఞానం కావాలని అడిగినవాడు, దేవుని వద్ద నుంచి జ్ఞానాన్ని పొందుకొని శాబాదేశపు రాణి సొలొమోను యొక్క మాటలు వినడానికి భూదిగాంతాల నుంచి వస్తే ఆ జ్ఞానాన్ని చూసి దేవుని ఎంతో కొనియాడితే అంతగా దేవునితో సంబంధం ఉన్నవాడు ఆ ఒక్క కామాతురత అతని జీవితాన్ని ఎంత పతనానికి తీసుకెళ్ళిపోతుందో, ఆ ఒక్క బలహీనత అతని జీవితాన్ని ఎలా నాశనానికి తీసుకెళ్ళిపోతుందో. అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పివేశారు. ఎలా తిప్పివేశారంటే దేవుని నుంచి బయటికి తిప్పివేశారు. 8వ వచనం, తమ దేవతలకు ధూపం వేచు బలు నర్పించిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేశాను. బలిపీఠాలు కట్టిస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, జీవం గల దేవుణ్ణి ఆరాధించిన వాడు ఈరోజు విగ్రహాన్ని ఆరాధిస్తున్నాడు. ఎందుకు సొలొమోను ఇలాగ అయిపోయావంటే నా భార్యలు కామాతురత ఒక్క పాపం అతని జీవితాన్ని నాశనం చేసేస్తుంది. 9వ వచనం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపగలదనియు అతనికి ఆజ్ఞాపించినను, సొలొమోను హృదయము ఆయన వద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలు అతను గైకొనకు పోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా. చూస్తూ ఊరుకుంటాడా, నువ్వు మారకపోయినా పర్లేదని ఊరుకుంటాడా? లేదు. సొలొమోను జీవితం పతనానికి వెళ్ళిపోయింది. కారణం, దేవుడు కోపగించుకున్నాడు. పిల్లరా, అర్థం చేసుకుందాం, మనం ఎంత మాత్రము అపవాదికి అవకాశం ఇచ్చామా? వాడు మింగేస్తాడు, వాడు మన జీవితాన్ని చిదిమేస్తాడు, వాడు మన కుటుంబాన్ని వివాహ వ్యవస్థను పతనాన్ని తీసుకెళ్ళిపోతాడు. అమెజాన్ ఫౌంటర్ కోసం విన్నాం కదా, జెప్ కొరకు, మెకెంజీ కొరకు. కారణం ఒకటే, జెప్ బియోజ్ గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆ గర్ల్ ఫ్రెండ్ ఉందన్న విషయం మెకెంజీకి తెలిసింది. అంతే, ఆ ఇద్దరి మధ్యలోకి 3వ వ్యక్తి వచ్చింది, ఆ వివాహం పతనం అయిపోతుంది. వాటప్పుడు దేర్ చిల్డ్రన్, ఆ పిల్లల పరిస్థితి ఏం కావాలి? డబ్బుంటే అన్ని పనులు అయిపోతాయా? డబ్బుంటే అన్ని సాగిపోతాయా? లేదు. ఆ పిల్లలు అదే మాదిరి నేర్చుకుంటారు. తండ్రి ఎలాంటి వ్యభిచార పాపంలో పడ్డాడో పిల్లలు అదే త్రోవలో వెళ్తారు. ఎవరు మన జీవితం నాశనం అయిపోతుంది, రాబోతున్న తరాలు మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోద్ది. కారణం, ఈ వ్యభిచారంలో జరుగుతున్న పాపాలు, లైంగిక దుర్నీతి కోసం ప్రియులారా దేవుడి ఉదయకాల సమయంలో హెచ్చరిస్తా ఉన్నాడు. కాబట్టి బైబిల్లో ఈ వ్యభిచారాన్ని ఒక స్త్రీగా పోలుస్తూ ఎంత కఠినమైన మాటలు నీకు నాకు అర్థం కావడం కోసం రాయిస్తున్నాడు. ఒక మాట మీకు చూపించిన ముందుకు తీసుకువెళ్తాను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనానికి వెళ్దాం. అక్కడ చాలా ఆశ్చర్యం కలిగించే ఒక మాట రాయబడింది. మీ అంతటా మీరు చూడండి బైబిల్ ఏమని రాయబడిందో. ప్రసంగ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనము, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. మానవ జీవితంలో అత్యంత దుఃఖకరమైనది మరణ దినమే. మరణం అంటేనే భయం. మరణం కంటే గొప్పది ఏదన్నా ఉంటుందంటే ఏది ఉండదని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు ఇక్కడ ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు, మరణము కంటే ఎక్కువ దుఃఖం కలిగించినది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఉరుల వంటి మనసును బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ అన్నాడు. మరణము కంటే భయంకరమైందా? అవును. ఆ ఉరుల్లో నుంచి బయటకు రావటం నీ వల్ల కాదు, ఆ బంధకాల్లోకి నువ్వు వెళితే బయటకు రావడం నీ వల్ల కాదు. ఆ మాట ఎంత భయంకరంగా ఉందో, అది వలలు వంటిదై ఉరులు వంటి మనసును బంధకము వంటి చేతులు కలిగిన స్త్రీ. ఆ నెట్లో నువ్వు పడ్డావా, చేపలాగా వెలవెల్లో కొట్టుకోవడం తప్ప బయటకు రావడానికి స్కోప్ లేదు.
ఆ వలలో నువ్వు పడ్డావా, దాని వలలో నువ్వు పడ్డావా, బయట రావడానికి అవకాశం లేదు. నువ్వెందుకు నేనంటే ఎంత ఇష్టపడుతుంది, నేనంటే ఎంత ప్రేమిస్తుంది, అంత స్టేటస్ లో ఉందని ఎందుకు నీ సాకులు చెప్పుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలి? పై రూపాన్ని కాకుండా ఆ రూపం వెనకాల దాగి ఉన్న క్రూరత్వాన్ని, అపవాదం నువ్వు చూడగలిగితే పారిపోతావు. అపవాదం చూడకుండా పై రూపాన్ని మేకప్ను చూసావా, ఆ పక్షి వేటగాడు వలలోకి వెళ్ళినట్లుగానే మనం కూడా ఆ వలలోకి వెళతాం, చిక్కుపోతాం. ఒక్కసారి చిక్కుకున్నావా, ప్రాణం పోయేదాకా వెలవెల్లో కొట్టుకోవడమే కారణం. అది వల, అది వల. దేవుడు చెప్తున్న మాట, అది వలలు వంటిదై ఉరులు వంటి మనసును, బంధకములు వంటి చేతులు కలిగిన స్త్రీ. అయితే గొప్ప నిరీక్షణ మాట కూడా 26వ వచనంలో ఉంది, దేవుని దృష్టికి మంచి వారైన వారు దాన్ని తప్పించుకుందరు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. అబ్బా ఎంత భయంకరమైన మాట. ఒకవేళ నువ్వు దేవునితో లేవా, దాని చేతిలోంచి బయటకు రావడం నీ వల్ల కాదన్నాడు అంతే. నువ్వు దేవునితో ఉన్నావా, దేవునితో నువ్వు ఉన్నావు కాబట్టి దైవికమైన సహాయం వల్ల నువ్వు తప్పించబడతావు, దాంట్లోంచి బయటకు రాగలవు. నువ్వు దేవునితో లేవా, పాపంలోనే ఉన్నావా, అది నిన్ను చంపేదాకా వదిలిపెట్టదు, అది నిన్ను చంపేదాకా నీ జీవితం నాశనం చేసేదాకా వదిలిపెట్టదు. అంటే ఆయన మాట్లాడుతున్న మాట, ఆ దేవుని దృష్టికి మంచి వారైన వారు దాన్ని తప్పించుకుందరు కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. సొలొమోను గొప్ప బలవంతుడు, అతని లాంటి బలవంతుడు ఎవరు లేరు. ఈయనప్ప సంకెలను తుత్తి నిలుగ తెంచేసేవాడు. అసలు సొలొమోను ఫిలిస్తీన్ పరిగెట్టించాడు. ఒక్క పచ్చి గాడిద దవడ ఎముకతో ఆ 1000 మందిని మట్టి కరిపించిన బలశాలి. సంసోను గొప్ప బలవంతుడిగా ఉన్నాడు. సంసోను పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. అలాంటి సంసోను ఒక భయంకరమైన మాట మాట్లాడుతున్నాడు. బలాఢ్యుడు బలహీనుడైపోయాడు. ఇనప సంఖ్యను తెంచుకోగలిగిన వాడు ఆ స్త్రీ కౌగిట్లోంచి బయటకు రాలేకపోతున్నాడు. స్త్రీ వేసిన వలపు వలలోంచి బయటకు రావటం సంసోను వల్ల కావట్ల. న్యాయాధిపతుల గ్రంథం 13:15-17 వెళ్ళాలి. పదహారవ అధ్యాయం పదమూడు నుంచి పదిహేడు వచనాల్లో ఇలా రాయబడింది. అందుకు ఆమె ఎవరు, దిలీలాగా రాయబడింది, దిలైల. అందుకు ఆమె, నాయందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నాను, నువ్వెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మాలను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలపకపోతువని అతనితో ఆయనను 16 మాట అండర్లైన్ చేసుకుని 16 వచనం, ఆమె అనుదినము మాటల చేత అతను బాధించి తొందర పెట్టుచినందున అతడు ప్రాణము విసిగి చావుగోరెను. ఇనప సంఖ్యలతో కట్టినా తెంపేసుకుంటాడు, కొత్త తాళ్లతో కట్టినా తెంపేసుకుంటాడు. అసలుకి సంసోను బంధించడం మా వల్ల కాదని ఫిలిస్తీన్లు శబ్దాలు ఆలోచించి సంసోను కొట్టాలంటే ఈ ఒక్క బాణమే, స్త్రీ అనే బాణాన్ని ప్రయోగిస్తేనే అవుతాడు. అందుకే రాజ్యాలు కూలిపోయిన స్త్రీ దగ్గరే, యుద్ధాలు జరిగినవి స్త్రీ దగ్గరే, కుటుంబాలు పతనమైపోతుంది ఈ స్త్రీ దగ్గరే. కారణం మనం పాపానికి అవకాశం ఇస్తా ఉన్నాం. అతడు చావుకోరాడు తప్ప విడుదల కోరటంలా, ఇది నా చావు కోరుతుంది, నన్ను అడుగుతుంది, అడిగిన విషయం చెప్తున్నాను, అదే అటాక్ జరుగుతూ ఉంది. నా చావు కోరుతుంది అని తెలిసిన చావు కోరాడు తప్ప విడుదల కోరటం నా 16 వచనం, అతడు తన ప్రాణము విసిగి చావుగొరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతా ఆమెకు తెలియజేసి, ముగింపు ఎలా ఉందంటే బోడుగుండు 2 కళ్ళు పీకేశారు. ఎలాగైతే ఎద్దు తిరగలు విసురుతాదో అలా తిరగలు విసురుతా కనబడుతున్నాడు. గొప్ప బలాఢ్యుడు తిరగలు విసిరే జంతువులాగా, కళ్ళు లేని కబూదులాగా కనబడతా ఉన్నాడు. అతని ముగింపు ఆత్మహత్య. అతని ముగింపు ఆత్మహత్య. ఆ దేవాలయంలో ఆ రెండు పిల్లర్స్ ని కూల్ చేశాడు, తను చనిపోయాడు, 3000 మందిని చంపేశాడు. తను చనిపోయాడు, తన ముగింపు ఆత్మహత్య, చావగోరెను అన్నమాట మనం చూస్తున్నాం. పిల్లరా, వివాహ వ్యవస్థలో లైంగిక దుర్నీతి ఎంత భయంకరంగా కుటుంబాలను నాశనం చేస్తుందో భూమి మీద చూస్తున్నాం. ఈ లైంగిక దుర్నీతి దేవుని చట్టంలో ఎంత మందిని దోషులుగా నిలబడుతూ దేవుని రాజ్యానికి హక్కుదారులు కాకుండా చేస్తుందో మనం చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5:19-20 చూడాలి. గలతీయులకు రాసిన పత్రిక 5:19 5:19-20 చూడాలి. ఒక్క నిమిషం కారు కట్టండి.
The person you are speaking with has
గలతీయులకు రాసిన పత్రిక 5:19 ఇలా రాయబడింది, శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ఇది వ్యభిచారముగా కనబడుతుంది. శరీర కార్యాలు, మన శరీరదారులుగా ఉన్నాము కాబట్టి శరీరంలో పుట్టే కోరికలు అన్ని కూడా నా మనసు ఏది నచ్చితే అది చేస్తాను, నాకు ఏమనిపిస్తే అదే చేస్తాను, నాకు ఎలాగుండనిపిస్తే అలాగుంటాను అనుకుంటే పొరపాటు. సాతాను దూత అని శరీరం ఒప్పుకోవాల్సిందే. మనం బ్రతికేదే శరీరాన్ని పోషించుకోవడం కొరకు, మనం బ్రతికేదే శరీరాన్ని సుఖపెట్టుకోవడం కొరకు, దీనికోసం అన్ని ఖర్చు పెడుతున్నాం. బైబిల్ చెప్తున్న పరమ సత్యం, సాతాను దూతగా మన శరీరం ఉంది, సాతాను బానిసగా మన శరీరం ఉంది, సాతాను బానిసగా మన శరీరం కనబడుతుంది. పిల్లరా, అర్థం చేసుకోండి, ప్రయత్నం చేయండి. ఈ భయంకరమైన పరిస్థితి నుంచి మనం బయటకు రావాలంటే శరీరాన్ని పోషించాలి, శరీరాన్ని సంతోష పెట్టాలి అని ఆలోచించకుండా, ప్రియారా శరీరం వచ్చే ప్రతి కోరిక మంచిది కాదు అని మాట్లాడుతున్నాడు. ఆ శరీరం నుంచి అపవిత్రత వస్తుంది, జారత్వం వస్తుంది, కాముకత్వం వస్తుంది, వ్యభిచారం వస్తుంది అని మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:9-11 వచనాలు చూడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచనాల్లో ఇలా అన్నాడు, అన్యాయస్తుల దేవుని రాజ్యమునకు వారసులు కానరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోగులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారిను దేవుని రాజ్యమునకు వారసులు కానరరు. మీలో కొందరు అట్టి వారే ఉండిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధ పరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి అన్నమాట మనం చూసాం. ఈరోజు ఆయన మాట్లాడుతున్న ఈ సంఘ సభ్యులు ఒకనాడు ఎలా ఉన్నారంటే ఈ పాపాల్లోనే ఉన్నారు. ఒకవేళ ఇలా అనుకోవచ్చు, నేను ఆల్రెడీ ఆ పాపంలో ఉన్నాను, నేను ఆల్రెడీ ఆ వలల్లో ఉన్నాను, నేను ఆల్రెడీ ఆ చిక్కుల్లో ఉన్నాను, మరి నా పాపానికి పరిహారం ఉందా? నేను నా జీవితాన్ని మరలా దేవునికి అప్పగించుకోవచ్చా? దేవుడు నా జీవితాన్ని అంగీకరిస్తాడా? దేవుడు నా జీవితాన్ని స్వీకరిస్తాడా? ఊహల్లో పాపం, తలంపుల్లో పాపం, మోహపు చూపుల చేత నేను నింపబడిపోయాను, అనేక విధాలుగాను జారత్వంలో వ్యభిచారంలో పడిపోయి నా జీవితాన్ని ఇప్పటికే నాశనం చేసుకున్నాను, మరి నాకు దేవుని రాజ్యం లేదా? నన్ను దేవుడు అంగీకరించడా? నా జీవితం ఇంతేనా అన్న ప్రశ్న ఒకవేళ మన ముందుంటే ఆ ప్రశ్నకు ఆయన చెప్పే సమాధానం 11 వచ్చింది, మీలో కొందరు అట్టివారి ఉంటుంది గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధ పరచబడిన వారే నీతమంతులుగా తీర్చబడితిరి అన్నాడు. అబ్బా, దేవుని యొక్క గొప్ప ఏర్పాటు, ఒకనాడు వ్యభిచారి ఈరోజు నీతిమంతుడిగా మారడానికి అవకాశం ఉంది, ఒకనాడు పాపాత్ముడు ఈరోజు పరిశుద్ధుడిగా మార్చబడడానికి అవకాశం ఉంది. కారణం, యేసు రక్తంలో కడగబడ్డం, యేసు రక్తంలో కడగబడ్డం. గొప్ప ఆదరణకరమైన మాటలు మనం చూస్తున్నాం. ఆయన మొదటి యోహాను పత్రిక 1:8 అన్నాడు, యేసు రక్తము కత్తి పాపం నుంచి మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది. ఆయన ఆయన క్షమించలేనంత ఘోరమైన పాపం అయితే కాదు, కానీ ఆయనకు కోపాన్ని పుట్టించేది గానే ఈ లైంగిక దుర్నీతిని మనం చూస్తున్నాం. ఈ లైంగిక దుర్నీతిని మనం చూస్తున్నాం, ఇలాగా అర్థం చేసుకున్నాం యేసు రక్తం. కాబట్టి వ్యక్తిగతంగా మనం ప్రార్థనలో ప్రభు దగ్గరికి రావటం, మన హృదయాలు తెరుచుకోవటం, పశ్చాత్తాపడడం, ప్రభువా కనికరం చూపించని ఆయన వద్దకు వచ్చి ఆయన అడిగితే ఆయన తప్పకుండా క్షమించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన తప్పకుండా మన జీవితాన్ని మార్చడానికి, మరలా ఆయన కుమారుడిగా అంగీకరించడానికి, మరలా దేవుని రాజ్యానికి వారసులుగా మనం నిలబెట్టడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. తను మనం చేయాల్సిందల్లా ఒకటే, మనం చేయాల్సిందల్లా ఒకటే, ఎంత మాత్రమో హృదయాన్ని కఠినపరచుకోకుండా దేవుని వైపు తిరగటం, ఆయన వద్దకు రావటం. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను అంగీకరించు, నేను నికిష్టునిగా మారతాను, నా జీవితాన్ని స్వీకరించని ఆయన వేడుకుంటే తప్పకుండా ఆయన్ని అంగీకరించేవాడిగా కనబడతా ఉన్నాడు. ఆయన అంగీకరించేవాడిగా మనం చూస్తున్నాం. ప్రభు వైపు తిరిగి ఆయన వద్దకు రావటం, మీరు మనకి సామెతల గ్రంథంలో ఒక మాట మనకు తెలిసిన మాటే, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడన్నమాట మనం చూస్తున్నాం. అతిక్రమాలు దాచిపెట్టడం మనకు మైలు కాదు, కానీ మనం ఇంకా హృదయాన్ని కఠినపరచుకోవటం, ఆల్రెడీ నా జీవితం ఇంతే, ఆల్రెడీ నా స్వభావం ఇంతే, నేను మారటం నా వల్ల కాదు, సులువుమునే పడిపోయాడు, నేను ఎక్కడ నిలబడతాను, ఇలా సాకులు చెప్పుకొని మన జీవితాన్ని పాడు చేసుకోకుండా ప్రభు ప్రేమపూర్వకంగానే ఇంకా పిలుస్తా ఉన్నాడు, ప్రభు ప్రేమపూర్వకంగానే ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. అతిక్రమాలు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన తప్పకుండా అంగీకరించేవాడుగా, మన జీవితాన్ని తిరిగి కట్టేవాడుగాను ఆయన కనబడుతున్నాడు. అలాంటి గొప్ప కృప ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక. ఉదయకాల సమయంలో ప్రభు మనలో ఉన్న ఒకవేళ ఏదైనా పాపాన్ని మనకి జ్ఞాపకం చేసి ఉంటే, మనలో ఉన్న ఏదైనా ఒక పాపాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేసి ఉంటే ఇంకా మన హృదయాన్ని కఠినపరచుకోకుండా ఆయన వైపు తిరగటం మనకు ఎంతైనా మంచిది. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించిన గాక.